शिवशिवेति शिवेति शिवेति वा भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरम् भज मनः शिवमेव निरन्तरम् शिवाय गुरवे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री गुरुभ्यो नमः శివమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు అర్పిస్తూ శివుణ్ణి స్తోత్రించడం ఎంత గొప్పదో శివ స్తోత్రాన్ని స్తోత్రించడం అంత గొప్పది, విశేషం అది. అందుకే శివ మహిమ స్తోత్రం యొక్క మహిమ మనం తెలుసుకుంటే శివమహిమ తెలుసుకున్నట్టే. అంత విశిష్టమైన స్తోత్రం ఇది. అందుకే ఇందులో మరో విశేషం ఏమిటంటే రుద్ర నమకం ఎలా ఉంటుందో అలాంటి శ్లోకాలున్నాయి. నమో నేధిష్ఠాయ ప్రియదవదవిష్ఠాయ చ నమో, నమ క్షోధిష్ఠాయ స్మరహర మహిష్ఠాయ చ నమః. మన దేహం కన్నా మనకు దగ్గరున్నవాడు దేవుడు. అందుకే దేహం పోయినప్పటికీ కూడా మనతో ఉండేవాడు ఆయనే. ఇంకా ఆలోచిస్తే మనమే ఆయన అన్నట్టుగా ఉంటాడు. అంత దగ్గరవాడు. మరి ఎంతో దూరంగా ఎక్కడో కైలాసంలో ఉన్నాడు, పిలిస్తే గానీ పలకడు అంటే మన అజ్ఞానం అంత దూరాన్ని పెంచేసింది మనకి ఆయనకి మధ్య. ఈ అజ్ఞానం వల్ల దూరం అయిపోయాడు. కనుక భక్తులకి దగ్గరగా ఉండేవాడు, భక్త రహితులకు దూరంగా ఉండేటటువంటి వాడు. అంటే స్వామి అనుగ్రహానికి నోచుకోని వారికి దూరంగా ఉంటాడు ఆయన. భక్తులకి మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు. భక్తుడు నిరంతరం శివ అనుభవంలో ఉంటాడు. వాడు శివ విశ్వాసంతో కాదు, శివానుభవంతో బతుకుతుంటాడు. కనుక నమో నేధిష్ఠాయ ప్రియదవ దవిష్ఠాయ చ నమో, నమ క్షోధిష్ఠాయ స్మరహర మహిష్ఠాయ చ నమః. అందుకే అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువు కంటే అణువు మహత్తు కంటే మహత్తు అన్నారు. అందుకే నమో జ్యేష్ఠాయ చ కనిష్ఠాయ చ అని ఏవైతే రుద్ర నమక మంత్రాలు ఉన్నాయో అవన్నీ ఒక్క శ్లోకంలో పెట్టాడు చూడండి. అంత మహిమమైన స్తోత్రం ఇది. ఆ స్తోత్రం కానీ పలికితే ఆ పలికిన చోటు శివక్షేత్రం అవుతుందిట. అంత విశేషం కనుకనే ఆ శ్లోకాల్లో కొన్ని రోజు మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఇదంతా విని అప్పుడు శివుడు అనుగ్రహించి తిరిగి ఖేచరత్న శక్తినిస్తాడు. అతడే పుష్పదంతుడనే గంధర్వుడు. కనుక పుష్పదంతుడు విరచించిన స్తోత్రం. అందుకే చెప్తారు, మహేశ్వరో నా పరాదేవో మహిమ్నో నా పరాస్థుతి. మహేశ్వరుని మించిన దైవం లేదు, మహిమ్న స్థుతిని మించిన స్తోత్రం లేదు అని. అంత దివ్యమైనది ఈ మహిమ్న స్థుతి. ఇంకా గమనించాలంటే మనం ఉత్తరాది వైపు వెళితే కాశీ, ఉజ్జయిని మొదలైన శైవక్షేత్రాలు చూస్తే అక్కడ రుద్ర నమకం కన్నా ఈ శివ మహిమ్న స్థుతి బాగా ప్రచారం. ఎంత ప్రచారం అంటే శివ మహిమ్న స్తోత్రాలతో శివుడికి అభిషేకం చేసుకుంటారు. అంత విశిష్టమైనటువంటిది మహిమ్న స్థుతి. ఐశ్వర్యదాయకమైనటువంటిది, ఇహపర సుఖప్రదాయమైనటువంటిది. అంటే నిర్మాల్యం నుంచి కథ కదిలి మహిమ్న స్థుతిని చెప్పుకునే అవకాశం ఇచ్చాడు మహేశ్వరుడు మనకి ఈ రోజున. అలాంటి శివుడు అంత దగ్గరవాడు, అంత భక్తులకి అనుగ్రహం చూపించి అనుగ్రహించేటటువంటి ఆ స్వామి ఇప్పుడు అనుగ్రహించబోతున్నాడు. ఆయన దగ్గరికి వీళ్ళు చేరుకున్నారు. ఈ ఏనుగు ఈ విధంగా పాప హృదయ శల్యంబగు నిర్మాల్యంబు తుడువందలంచి శుండాలంబు కరంబు సాప. ఏనుగు తొండాన్ని చాచిన వెంటనే పనిరాజున్ మెచ్చే ఆ లోపల పాము, అమ్మయ్యా నా కోరిక నెరవేరింది అనుకుంటున్నా. నా పూజ భర్గుండి వేళ అనుగ్రహించెనని, ఎన్నాళ్ళకి నా పూజను శివుడు అనుగ్రహించాడు అనుకుని ముక్కున్ గ్రోళ్లలో నెక్కే క్రమంగా ఆ తొండము యొక్క కొనలోంచి లోపలికి ఎక్కిపోయింది. ఎక్కి ఉద్దండ క్రీడ తదీయ కుంభ కుహర స్థానంబునంద్రిమ్మరన్, ఆయన యొక్క కుంభస్థలంలోకి వెళ్ళిపోయి అక్కడ తిరగడం మొదలుపెట్టిందిట. తలలోకి జరిపి తిరుగుతుందిట పాము. కొండల్ కూలగా నెత్తి మొత్తుకుని దిక్కుల్ముట్ట గీవెట్టుచున్, ఆ ఏనుగు అప్పుడు బాధపడి కొండలు కూలిపోయేలాగా అరుస్తూ ఏనుగు అటూ ఇటు తిరుగుతూ వేదన పడుతుంది. ఎందుకంటే తలలో తిరుగుతోంది పాము, వేదన పడుతున్నది ఏనుగు. ఆ బాధ వర్ణనాతీతం. ఇక్కడ ధూర్జటి కవితాశిల్పం మీరు చూస్తే ఉద్దండ క్రీడ తదీయ కుంభ కుహర స్థానంబునంద్రిమ్మరన్ అనే మాట ఉన్నదే అర్థం కావట్లేదు అండి. అంటే అర్థం కాకపోయినా పర్వాలేదు కానీ అనుభూతి వస్తుంది. ఎలాగో అంటే పాము అంత ఉగ్రంగా ఎలా తిరిగిందో సమాసాన్ని కూడా అలా తిప్పాడు. ఉద్దండ క్రీడ తదీయ కుంభకుహర స్థానంబునంత్రిమ్మరన్, కుంభకుహర స్థానం, ఆ కుంభస్థలంలో తిరుగుతోందిట.
అలాగే ఉద్దండ క్రీడ, ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది అక్కడ. దానితో బాధ తట్టుకోలేక ఏమి చేస్తున్నదంటే, మొగలేటి మడుగున మునిగి తుండంబున ఉదకమాకర్షించి ఊది ఊది కడు కపాలము దాకి కలగంగ చక్కగా చేసాచి జిర్రున ఉది ఊది ఇల మీద తలదాక ఈ ప్రక్క ఆ ప్రక్క పెడమర్లుగా బొడ పెట్టి పెట్టి ఉడివేని వేదన ఉన్నచో నుండక పనిలేని పరుగులు పరిపారి పెద్ద మ్రాకులతో కుంభ పీఠయుగము తోముకొనుచును చెట్టులు దూరి దూరి పాము చేసిన దుఃఖంబు సమజంబు తీర్చుకొను వెరవెరుగక. ఎంత వేదన పడుతుందంటే, పరుగెత్తుకు వెళ్ళి అక్కడే ఉన్న సువర్ణముఖరీ నది జలాన్ని పానం చేసింది కదా, లాక్కుంది. ఎక్కడిదాకా అంటే కుంభస్థలం దాకా చేరుకునే లాగా లాక్కుని అక్కడ నుంచి ఒక్కసారి వదిలింది ఆ నీటిని. అంటే అక్కడ ఉన్నది కానీ నీటిని వదలడంతో బయటకు వచ్చేస్తుందేమో అని కడు కపాలము తాకి కపాలం దాకా తీసుకెళ్ళి అక్కడ నీటిని ఒకసారి తిప్పి బయటకు వదిలింది ఆ పాము వస్తుందేమో అని, కానీ రాలేదు. ఇక భూమి మీద అటు ఇటు దొర్లింది, ఆ దొర్లడంలో కానీ బయటకు వచ్చేస్తుందేమో అని, దానివల్ల రాలేదు. చివరికి ఒక తేలు పుడితేనే చిందులేస్తాం, ఆ విధంగా లోపల తిరుగుతుంటే ఆగలేక పనిలేని పరుగులు అటు ఇటు పరుగులు పెడుతుందిట. పెద్ద మ్రాకులతో అక్కడున్న మహావృక్షాల దగ్గరికి వెళ్ళి ఆ కుంభస్థలాన్ని అటు రాస్తుంది. అంటే ఈ రాయడం వల్లైనా అది చచ్చిపోతే కనీసం తిరగడం ఆ వేదనైనా తగ్గుతుందేమోనని ఇలా రాస్తూ రెండు చెట్ల మధ్య తలను దూర్చి అనేక వేదనలు పడుతుంది. కానీ పాము తన క్రీడ ఆపడం లేదు, ఏనుగుకి వేదన తగ్గడం లేదు. చివరికి ధీర బుద్ధి ధైర్యం తెచ్చుకుందిట. ఎంతసేపు తన ప్రాణం కాపాడుకోవడానికి ప్రయత్నమైనా ప్రాణాలు శివునికి ఇస్తానన్నదే ఇచ్చే సమయం వచ్చింది. అందుకు ధీర బుద్ధి ధీరత్వంతో ఏనా చచ్చుట తప్పదిప్పుడు, ఇంకా నేను ఎలాగు చావక తప్పదు. ఉమాధీశోపకంఠంబునన్, ఎక్కడ ఉమాధీశుని ఉపకంఠంలో శివుని సన్నిధిలో, తాను చావక చంపనోపదు ఉరగేంద్రంబు, తాను చచ్చి నన్ను చంపకుండా ఊరుకోదది ఆ పాము కూడా. పెక్కుడి దుఃఖమేలా నాకు సరి చంపి చచ్చుడు జనాహ్లాదంబు కదా, అది ఎలాగు నా తాను చచ్చిపోయి నన్ను చంపి తాను చేద్దామనుకుంది, ఆ పని ఏదో నేనే చేస్తాను అనుకుని అవాచీన స్థాను నగంబె వజ్రశిలగా సేవింతుగా కింతటన్. ఇప్పుడు వజ్రశిల ఏదంటే ఈ దక్షిణ కైలాసమే వజ్రశిల, శివుడే సర్వస్వం అనుకుని అని మత్తేభము చిత్తజాహితుని దిక్కై మృక్కి. చిత్తజాహితుడు, చిత్తజుడు అంటే మన్మథుడు, మన్మథునికి అహితుడు అంటే శత్రువు అంటే శివుడు, కామునికి శత్రువైనటువంటి వాడు. ఎందుకంటే కామమే చిత్తంలో పుట్టే పెద్ద శత్రువు, ఆ శత్రువుకి శత్రువు ఆయన, అది విశేషం. అందుకే కామ సంహారకుడు కాల సంహారకుడు ఆయన. ఎందుకంటే కామం అనేది జన్మకి కారణం, కాలం అనేటువంటిది మరణానికి కారణం. ఆ కాముణ్ణి కాల్చేసాడు ఆ శివుడే, ఆ కాలుణ్ణి ఒక్క తాపుతన్ని మార్కండేయుడిని రక్షించాడు ఆయనే. కనుక కాముణ్ణి కాలుణ్ణి కూడా శిక్షించినటువంటి దైవం పరమేశ్వరుడు. అంటే జనన మరణ బాధ లేకుండా చేయగలిగేటువంటి అమృత స్వరూపుడు పరమేశ్వరుడు, అది ఆయన యొక్క విశేషం. అందుకే చిత్తజాహితుడు అని చెప్పడంలో ఇప్పుడు ఏనుగు స్థితి ఎలా ఉందంటే, మనస్సులో ఏ లౌకిక వ్యాసనలు లేని స్థితిలో ఉన్నది అని చెప్పడానికి ఈ మాట వేశాడు. ఈయన చిత్తజాహితుని దిక్కై మృక్కి తుండ మిరియంగా చుట్టి, ఆ తుండాన్ని చక్రంలా చుట్టిందిట, చుట్టి వక్త్రస్థలంబున కీలించి పైకి ఎత్తి తన యొక్క కుంభస్థలం సమీపంలో పెట్టి పిరింది కింజని వెనక్కి వెళ్ళి శిరంబున్ వంచి తలని వంచి అక్కొండ భగ్గున తాకెన్, వచ్చి ఆ కొండను గవీమని తాకిందిట. తాకిన వెంటనే కుంభమున్ పగులే తత్కూటంబు లూటాడగన్, ఎలా తాకింది అంటే ఆ కొండ ఒక్కసారి ఇలా అదిరిందిట, అలా తాకింది వచ్చి. ఎంత దృశ్యాన్ని ఎలా చూపిస్తున్నాడు చూడండి, అంటే కవి సమాధిలోకి వెళ్ళి తాను దర్శించి మనకు ప్రదర్శిస్తున్నాడు ధూర్జుడి గారు. కొండ కొండ తోడ గుండులు కూలంగా తాకినట్లు దోచే దళిత కుంభ సీమ నున్న పాము చిదిసే ఏనుంగును పడియే నెత్తు రచన పడియే కట్టే. ఎంత చక్కగా చెప్పాడు చూడండి, కొండ కొండతో తగిలినట్టుగా అయింది ఈ వ్యవహారం. ఏనుగే ఒక పర్వతం అంతున్నది, అది తగిలి ఈ కొండ కూడా కదిలింది. ఇప్పుడు ఈ కుంభస్థలం చిదిసిపోయింది, ఏనుగు పడిపోయింది, చిదిసిన కుంభస్థలంలో చిదిసిపోయి పాము చచ్చింది, ఏనుగు మరణించింది. తదియ మరణస్థానంబు అవాచీన కైలాస నికటంబును సువర్ణతే నదీ తటంబు అగుటం చేసి కాద్రేవేయ భద్రగజంబులు రుద్రగణాకారంబులు దాల్చిరి. ఎప్పుడైతే ఆ విధంగా ఈ స్థూల దేహాలు పోయాయో ఆ రెండింటి నుంచి దివ్య తేజోమయమైనటువంటి ఆ జీవులు బయటకు వచ్చారు. దేహం పైదే, అసలు వాడు జీవుడు కదా, వీళ్ళు పైకి వచ్చారు. వచ్చిన వెంటనే వారికి ఎవరయ్యా దర్శనమిచ్చారంటే ఆ మహాలింగ మధ్యంబున నుండి ఆ మహాలింగ మధ్యంలో కొండలరేని కూరిమి కూతుతోడం కూడి, కొండలరేని కూరిమి కూతురు, కొండలరాజు యొక్క ముద్దుల కూతురైనటువంటి పార్వతీదేవితో ఎక్కడికి వెళ్ళినా ఆవిడ ఆయన వెంట వస్తూనే ఉంటుంది. అందుకే భక్తుడి వెంట భగవంతుడు ఎలా ఉంటాడంటే మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వత్సం గౌరివ గౌరీశో ధావంతమను ధావతి. ఈ మాట అనేక సార్లు తలుచుకోవలసిన అభయవాక్యం. ఎవరు మహాదేవ స్మరణ చేస్తారో వారి వెనకాల గౌరీశుడు ఉంటాడట. ఎలా ఉంటాడంటే దూడ వెంట ఆవులాగా అన్నారు. దూడ పరిగెడుతుంటే ఆవు ఎలా పరిగెడుతుందో అలాగా ఆ భక్తుడి వెంట శివుడు పార్వతీ సహితుడే గౌరీ సహ అన్నారు. ఆయన ఒక్కడే పరిగెత్తారు ఆవిడతో పాటు. గౌరీ సహ ధావంతమను ధావతి, పరిగెత్తేవాడి వెంట పరిగెడుతూ ఉంటాడట. అందుకే రుద్ర నమక మంత్రాలు నమః కృష్ణ వీతాయ ధావతే సత్వనాం పతయే నమః అని చెప్పే. ఎంత గొప్ప భావం చూడండి, నమః కృష్ణ వీతాయ. కృష్ణ వీతాయ అంటే కృష్ణము అంటే సమస్తము అని అర్థం. వీత అంటే వ్యాపించినవాడు. శివుడు ఎక్కడున్నాడు అంటే కృష్ణ వీతుడు, అంతటా వ్యాపించున్నట్ట. ఆయన ఏం చేస్తున్నాడు, పరిగెడుతున్నట్ట. ధావతే అని చెప్పారు. అంతటా వ్యాపించినవాడు పరిగెత్తడం ఏంటండి, ఎంత విశేషం చూడండి. అంతటా ఆయన నిరంతరం పరిగెత్తడం వల్ల ఈ ప్రపంచం నడుస్తుంది. పరిగెత్తడం అంటే చైతన్యం అని అర్థం అనమాట. ప్రతి కణంలోని ప్రతి అణువులోని నిరంతరం ఒక చలనం ఉంది ఆగకుండా. మనకు తెలిసింది ఒక అణువులో నిరంతరం చైతన్యం ఉంది, ప్రకృతిలో ప్రతి అణువునుగున చైతన్యం ఉంది. కనుక అంతటా వ్యాపించి పరిగెత్తేవాడు అంటే చైతన్యమైనటువంటి వాడు. ఆయన సత్వనాం పతయే నమః. సత్వనాం అంటే సత్పురుషులకు పతి, సత్పురుషులంటే భక్తులు అనమాట. అందుకే కృష్ణవీతాయ ధావతే సత్వనాం పతయే నమః అంటే అంతటా వ్యాపించి పరిగెత్తేవాడు భక్తులు బాలుడు ప్రభు అంటే భక్తులు వెంట పరిగెడతాడని వేదం చెప్పింది అనమాట. భక్తులు ఎప్పుడు పెడితే అప్పుడు వారి వెంట పరిగెత్తడానికే కృష్ణవీతాయ పెట్ట. ఎందుకంటే ఈ భక్తుడు ఎక్కడి నుంచి పరుగు పెట్టుకుంటాడో అని తెలియడం కష్టం. కైలాసంలో కూర్చుంటే వీడు ఎక్కడో కూర్చుని పరిగెత్తడం మొదలెట్టే అనుకోండి, వాడిని వెతుక్కోవడానికి సమయం పడుతుంది. కనుక ఎప్పుడూ భక్తుని వెంటే ఉండడానికి అంతటా వ్యాపించాడు భగవంతుడు. ఎందుకయ్యా ప్రపంచమంతా వ్యాపించాడంటే నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎక్కడ పిలిస్తే అక్కడ ఎలా పిలిస్తే అలా పలకడానికే భగవంతుడు అంతటా వ్యాపించాడంటాడు భక్తుడు. అదే విశేషం. అందుకోసమే నమః కృష్ణ వీతాయ ధావతే సత్వనాం పతయే నమః. ఈ ఒక్క మంత్రమే అభయ మంత్రం. అంతటా వ్యాపించిన నా స్వామి, నా వెంట ఎప్పుడూ పరిగెత్తే స్వామి, భక్తుల పారిటి ప్రభు, సత్వనాం పతయే నమః. ఆ మంత్రం, పురాణం చెప్పిన ఈ శ్లోకం రెండూ కూడా శివుని యొక్క కారుణ్యాన్ని చెప్తున్నాయి. అందువల్లనే నిరంతరం గమనించుతున్న పరమాత్మ ఈ జీవుల కర్మపాకం పూర్తయిపోయింది, తన కోసం ప్రాణత్యాగం చేసుకున్నారు తన పూజ కోసం. అందువల్లనే ఏ పురాకృత పాప సంచితం వల్ల ఆ దేహంలో ఉన్న అవస్థ లభించిందో అది పోయింది శివ పూజ వల్ల, శివార్పణమైనటువంటి ప్రేమ వల్ల శివుని యొక్క అనుగ్రహం పొందగలిగే స్థితి పండింది. ఇప్పుడు ఆ జీవుల ఎదురుగా ఆయన గౌరీ సహా, గౌరీ సమేతుడైనటువంటి పరమేశ్వరుడు చంద్రచూడామణి వృషభవాహనారూఢుండై ఋషికేశ పితామహ ప్రముఖ బర్హిర్ముఖులు కొలువ ప్రత్యక్షం వై సమస్త దేవతా పరివారంతో కనబడ్డట. మీకు అభీష్టంబులయ్యవి అని ఆనతిచ్చుటయు. అడిగాడు ఏం కావాలని. వెంటనే సాష్టాంగ దండ ప్రణామంబులుగా ఉంచి ఇట్లని సన్నుతించిరి. ఆ జీవులకి అప్పుడే ఒక దివ్యదేహం వచ్చింది, అదే రుద్రగణాకార దేహమని. ఆ దేహంతో స్తోత్రం చేశారు వాళ్ళు. జయ జయ కలసి సుతగిరి కన్యా శైవల నీతట కల్ప మహూరుహ జయ జయ దక్షిణ రజత క్షితిధర సంయమి సేవిత పాద సరోరుహ జయ జయ పీన జ్ఞాన ప్రసవాచల కన్యాకుచ దృఢ పరిరంభణ జయ జయ కృత దుర్గాధరణీధర సాను వినోద విహార విజృంభణ జయ జయ భారద్వాజాశ్రమవన సరసిజ కేళీ వన పరితోషిత జయ జయ నీలక్ష్మాధర పుణ్యస్థల కాపాలిక భాషిత భూషిత జయ జయ కరుణే క్షణ రక్షిత నిజ చరణారుహ పంకేరుహ సేవక జయ జయ నిర్జర నాయక తీర్థ స్నాతక జన కలుషేంధన పావక జయ 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 అని కాళహస్తీశ్వర స్వామిని స్తోత్రం చేసి నీ విధ మెరుగక నిఖిలాగమములు నెప్పరులైనను జీవన్ముక్తులే. స్వామి వేదములు గాని వేదవేత్తలు గాని నీ విధానాన్ని పూర్తిగా తెలుసుకోగలరా? కొందరు సోహమ్మని అద్వైతాకుంఠిత బుద్ధి నిన్ను భావింతురు, కొందరు దాసోహం అని భక్తిని గుణవంతునిగా నిన్ను సేవింతురు, కొందరు మంత్ర రహస్యమవని నిన్ను గోరి సదా జపనియతి నుదింతురు, కొందరు హఠయోగార్థ కృతివని కుండలిచే మారుతము ధరింతురు. స్వామి, ఎన్ని రకాలుగా నిన్ను ఒక్కొక్కరు కొలుచుకుంటారంటే, కొందరు సోహం అనే అద్వైత భావనతో నిన్ను కొలుచుకుంటారు, కొందరు దాసోహం అని గుణవంతునిగా నిన్ను భక్తితో ఆరాధించుకుంటారు, కొందరు నువ్వు మంత్ర రహస్యానివని చెప్పి నిన్ను జపం చేస్తూ మంత్రం ద్వారా నిన్ను కొలుచుకుంటారు, కొందరు హఠయోగాదుల ద్వారా కుండలిని యోగాన్ని ఆశ్రయించి ఆ ప్రాణ విద్యని గ్రహించి నిన్ను చేరుకుంటారు. కానీ ఎవరు ఏ త్రోవలు వెళ్ళినప్పటికీ కూడా తుదినందరు తమ ఇచ్చల ఏ త్రోవల పోయిన నీ చిద్రూపము గదియక గతి లేకుండుట నిజముగా గని చాలింతురు మది సంతాపము. ఎవరు ఏ త్రోవలో పోయినప్పటికీ కూడా సచ్చిదానంద ఘనమై సత్య శివ సుందరమైనటువంటి ఆ పరమాత్మ యొక్క స్ఫురణ కలిగేకే మోక్షము, అంటే నిన్ను చేరుకున్నాకే కైవల్యము అనేటువంటిది. కనుక ఎవరు ఏ మార్గంలో వెళ్ళినా చివరికి చేరుకునేది నిన్నే స్వామి అని. ఈ విషయమే మహిమ్న స్తోత్రంలో పుష్పతంత్రి కూడా చెప్తాడు. రుచీనా వైచిత్ర్యా దృజుకుటిల నానా పదజుషో నృణామేకో గమ్య తమసి పయసా మర్ణవ ఇవా అని. ఎన్ని రకముల మార్గంలో ఎవరు వెళ్ళినప్పటికీ వారి వారి అభిరుచుల ప్రకారం వాళ్ళు వెళతారు. వెళ్ళినప్పటికీ చివరికి చేరే చోటు నువ్వేనయ్యా. నృణామేకో గమ్య తమసి పయసా మర్ణవ ఇవా. చివరికి నిన్నే చేరుకోవాలి. నిన్ను చేరుకుంటేనే గాని మోక్షం రాదు. శివపదాన్ని చేరుకుంటేనే గాని కైవల్యం అనేది సిద్ధించదు. అందువల్లనే నదులు ఎన్ని ఏ వంకలు పోయి ఏ తోవల నుంచి వెళ్ళినా సముద్రాన్ని చేరుకోవలసిందే. ఆ విధంగా నువ్వే పరమగమ్యమవు అని మహిమ్న స్థుతిలో పుష్పదంతుడు చెప్పిన ఆ మాట తీసుకుని చికాగోలో మొదటి ఉపన్యాసంలో వివేకానంద ఆ మాటతోనే భారతీయ మతం యొక్క సమన్వయాన్ని చూపించాడు. దానితోనే ప్రపంచమంతా భారతీయ మతం విశ్వజనీయం అంది. విశ్వజనీయమైన భావన, ఆ విశ్వజనీయ భావన ఇక్కడ దూర్జడి గారు కూడా చూపిస్తున్నారు. ఆ విశ్వజనీయ సమన్వయ భావనే భారతీయ వైదిక మతం యొక్క హృదయం, మన సనాతన ధర్మం. అది మహిమ్న స్తోత్రంలో పుష్పదంతుడు ఇచ్చిన మాట. అంటే అటు వారికి మహిమ్న స్తోత్రం ఎంత హృదయగతమో చూడండి. అందులో మాట మొదటి మాటగా చెప్పారు వివేకానంద అన్నమాట. అంత విశిష్టమైనటువంటి మాట. ఆ మాటను ఇక్కడ చెప్తున్నారు దుర్జటి మహాకవి. నిన్ను సేవించిన కృతకృత్యుడు మరి నేరడు తక్కిన నీచుల వల్వగా, నిన్ను శరణంబని నిలిచిన ధీరుడు నేరడు తక్కిన చోటుల నిల్వగా, నీవని ఎడుని ధికాంచిన ధన్యుడు నేరడు తక్కిన అర్థము గోరక, నీవేగతియని యుండెడి పుణ్యుడు నేరడు తక్కిన వారల చేరక. నీకేం వరం కావాలని అడిగావు, నువ్వు కనబడ్డాక ఇంకోటి నాకు కనబడదంటున్నా. ఎందుకంటే నువ్వనే నిధి కనిపించాక ఇంకా ఈ చిల్ల పెగ్గుల కోసం ఎందుకయ్యా వేట అన్నా. అందుకే భక్తుడి వైరాగ్యం ఉందే, అది ప్రేమజనిత వైరాగ్యం అని చెప్తారు రామకృష్ణ బ్రహ్మహంస. ఎలాంటిదయ్యా ప్రేమజనిత వైరాగ్యం అంటే, మహానందం అనుభవించేవాడికి తుచ్చానందాలు ఏం లెక్క. రాత్రి అయిందంటే దీపాలు వెలిగించుకుంటాం, కొవ్వొత్తులో క్యాండిల్సో బల్బులో ఏముంటే అవి, కానీ తెల్లవారు సూర్యభగవానుడు వచ్చాక ఇవన్నీ ఆపేస్తాం. ఎందుకు? ఆ కాంతి ముందు ఇవన్నీ చిన్నవే. కనుక శివానంద అనుభవం హృదయంలోకి వచ్చిందా, మిగిలిన విషయానందములన్నీ తుచ్ఛములే. అలాంటి శివానందం ఎదురుగా కనబడి నీకేం కావాలి అంటే, ఇది ఇంకేదో కావాలంటే అజ్ఞానం కాదు. కనుక మాకు కావలసినటువంటి సచ్చిదానంద ఘనమైన నువ్వు కనబడ్డావు, అది చాలయ్యా. మీ మాహాత్మ్యము మేమింతెంతని మితి చేయగమతి నంతటి వారము, మా మీదను కృప గల్గి మహేశ్వర మన్నింపుము నీకు నమస్కారము అని నమస్కరించారు. నీ మహాత్మ్యం ఇలా వర్ణించడం మొదలు పెడితే ఏమవుతుందంటే, నీ మహత్తిది నీ మహత్తిది అంటే నీ మహత్తి ఇదే అన్నట్టు అయిపోతుంది. నీ మహత్తి ఇదే అయిపోతే పరిమితి విధించినట్టు అయిపోతుంది. నీ మహాత్మ్యానికి మేము పరిమితి విధిస్తామా, కాబట్టి ఇంకా మా స్తుతిని ఆపుకుని నమస్కారం పెడుతున్నామన్నారు అని గొప్ప మాట చెప్తున్నారు. నువ్వు అడిగో ఇంకా ఏం కావాలని. ఇంకా ఏం కావాలంటే ఆ కావాలన్నవన్నీ అనుభవించడానికి కూడా ఉండాలి. అంటే దేహం, ఆ దేహం అంటూ ఉన్నాక దానికి ఎన్ని వికారాలు ఈ బాధలు. చాలయ్యా, ఎన్ని దేహాలు ఇప్పటికి పొందాం, ఎన్ని మార్లు పోయాం, ఎన్ని మార్లు వచ్చాం, కానీ ఒక్క మారు కూడా నిన్ను ఆశ్రయించిన పాపాన పోలే. అదే జరుగుంటే అది వేరే స్థితి ఉండేది. నిజానికి ఆ మాట తప్పు, నిన్ను ఆశ్రయించిన పుణ్యాన పోలేదు అనాలి. నిన్ను ఆశ్రయించిన పుణ్యాన పోలేదు, ఎందుకంటే అదే కానీ జరిగిందా, మరి పుట్టేవాళ్ళం కాదు కదా. ఇన్నాళ్ళకి నిన్ను ఆశ్రయించిన పుణ్యం సంపాదించుకున్న జన్మ లభించింది నాకు. అలాంటిది మళ్ళీ పుట్టుకున్నామంటే భ్రష్టమవడమే. కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తాం, ఇప్పటికీ ఇంకా విసుగు రాలేదు, ఇంకా దీనితోనైనా ఆ విసుగు వచ్చిందా అదృష్టవంతులంట. చాలా విసుగులు మనకు వస్తూ ఉంటాయి, కాసేపు ఒక పని చేయగానే విసుగు, కానీ ఇన్ని జన్మలు ఎత్తేమే తిన్న తిండే తింటూ కట్టిన బట్టే కట్టుకుంటూ ఏడిచిన ఏడుపులే ఏడుస్తూ పరిగెత్తిన పరుగుల్లే పరిగెడుతూ ఈ అవస్థలు ఈ బాధలు ఇంకా ఎన్నాళ్ళు. స్వామీ అనుగ్రహించవయ్యా అని ఏనాడైనా అన్నామా? అలా అన్నవాడికి తప్పకుండా అనుగ్రహం లభిస్తుంది. అందుకే లాభోక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులు ఠావులు తప్పెను ముచ్చగొచ్చే తనుగుండ సెన్ శ్రమం వెయ్యడి. ఆ డస్సిపోవడం అలసిపోవడం వచ్చిందో అదృష్టవంతులకు ఇంకా చాలు. అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణిదే చుచ్చితి అన్నాడు అన్నమయ్య. అది ఇంకా అలసిపోయానయ్యా సొలసిపోయా నీ శరణి వేడని చాలు ఆ స్థితి. ఇంకా ఎన్నాళ్ళు ఈ కోరికలు ఉన్నావే. కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవది తెంచక భారపు పగ్గాలు పాపపుణ్యములు. ఇవన్నీ ఉన్నాయే, అవి నువ్వు నిర్వహించి తొలగించవలసిందే తప్ప మా వల్ల కాదు. మాకు తెలిసింది నీ శరణ పెడుతున్నాం అంతే. అది గమనించాలి. ఎంత బాగా చెప్తున్నారో చూడండి. ఈ సంసార పయోధిలోన పడి, సంసారం అనే సముద్రం అంటే అర్థం ఏదో సంసారం అండి అని కాపురమున ఉద్దేశంతో కాదు. సంసారం అంటే జనన మరణ రూపమైన ప్రవాహం అని అర్థం. ఎప్పుడు నుంచి మొదలైందో ఇది మనకు తెలియదు. ఆ సంసారంలో ఇది ఒక జన్మ అన్నమాట. కానీ సంసారం అంతు లేకుండా పరిగెడుతుంది. ఈ పరుగు ఇంకనైనా ఆపుకుని సముద్రంలోకి చేరనీయవయ్యా. ఈ సంసార పయోధిలో నపడి మే మీదీది దేహంపుపై ఆసల్మానక తేలుచున్ మునుగుచున్. ఈ సంసారం అనే సముద్రంలో ఎన్ని మార్లు తేలేమో ఎన్ని మార్లు మునిగేమో. తేలిన ప్రతిసారి పుట్టుక, మునిగిన ప్రతిసారి మరణం. చనిపోవడం పుట్టడం అంటే ఎక్కడికో పోవడం కాదు, ఒకే సముద్రంలో మునగడం లేవడం లాంటిది. ఇంకా ఈ మునకలు లేవడాలు వద్దయ్యో ఒడ్డును చేర్చుకుంటున్నాడు అది. ఇంకా ఎన్నాళ్ళయ్యా ఈ ప్రవాహంలో కొట్టుకుపోవడం. అందుకే సంసారం అనే సముద్రంలో కొట్టుకుపోతున్నాను నువ్వు నేను. ఒడ్డున స్థిరస్థాను ప్రభుర్ భీమ, స్థిరమై స్థానమై ఉన్నటువంటి వాడు నువ్వు. కొట్టుకుపోయే ప్రవాహంలో బుడగల్లా అయిపోతున్నాయి ఎన్నో జన్మలు. ఇంకా చాలయ్యా తీసుకుపో ఒడ్డుకి. ఒక పుల్లల్లా వెళ్ళిపోతున్నాం మనం ఈ ప్రవాహంలో. మనం మరో పుల్లలు నాలుగు కలుస్తాయి, అవేవో మనం అనుకుంటాం, తిరుగుతాం. ఈ పుల్లలు నాలుగు మళ్ళీ విడిపోతాయి, అయ్యో విడిపోయాయని వేదన. మళ్ళీ కొత్త పుల్లలు నాలుగు, మళ్ళీ మునగడం, మళ్ళీ లేవడం, వెళ్ళడం. ఎన్ని పుటకలు, ఎన్ని చావులు. ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు, ఎవ్వరికి ఏమవున ఈ జీవుడు, ఎందరికి కొడుకు కాడి జీవుడు, వెనకకెందరికి తోబుట్టడి జీవుడు, ఎందరిని భ్రమయింపడి జీవుడు, దుఃఖమెందరికి కావింపడి జీవుడు, ఎన్ని పరుగులు పోవడి జీవుడు, ఎన్ని పదవులు పొందడి జీవుడు, ఎన్నగల తిరువెంకటేశు మాయలు తగిలి ఎన్ని పదవులు పొందడి జీవుడు. ఆ స్వామి యొక్క మాయల్లో పడిపోయి ఎన్ని తిరుగులు తిరుగుతున్నాం. ఇకనైనా మేలుకొని మరి తిరిగిరానికి కైవల్యం కావాలి. అది ఇవ్వడానికి అనువైన దేవరవు నువ్వు కనబడ్డావు. స్వామి ఎన్ని జన్మలు ఇస్తాం, ప్రాణ ప్రయోణోన్ముఖా యాసంబుల్ శత సంఖ్యలో చితిమి. ఎందుకంటే ఈ దేహంలో ఉంటే తెలియదు ఎన్ని పరుగులు పెట్టేమో, ఎన్ని జన్మలు దాటి వచ్చేమో. ఇప్పుడు ఈ దేహం దాటి వచ్చారు కనుక వాళ్ళకి తెలుస్తుంది ఎన్ని తిరిగేమయ్యా ఇలాంటివి మేము. ప్రాణ ప్రయాణ ఉన్ముఖాయాసంబుల్, ప్రాణం రావడం, ప్రాణం పోవడం, ఈ రెండు మహావేదనలు. సామాన్యమైనటువంటిది కాదు. బ్రతుకులో ఉన్న వేదన కన్నా పుట్టేటప్పుడు మరణించేటప్పుడు ఉన్న వేదనలు ఎన్నో, అవన్నీ అనుభవించానయ్యా. పునరపి మరణం, పునరపి జననం, పునరపి జననీ జఠరే శయనం, ఇహ సంసారే బహు విస్తారే కృపయాపారే పాహిమురారే అని అన్నారు కదా ఆదిశంకరులు. కనుక పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. ఆ జననీ జఠరే శయనం మహావేదన. ఇప్పుడు గుర్తులేదు కనుక, గర్జన్మలు ఉన్నాయండి, ఏం గుర్తున్నాయండి. కనుక గుర్తులేవు కనుక గర్జన్మలు లేవు. తల్లి కడుపులో ఉన్న సమయాలే గుర్తులేవు. ఇప్పుడు ఇంక గత జన్మలు గుర్తున్నాడు. మా గుర్తులేదని నేను తల్లి గడుపులోంచి రాలేదనడం ఎంత అవివేకమో, జన్మలు లేవనుకోవడం కూడా అంతే అవివేకం. గుర్తుంచుకునే మెదడు స్మృతి, కానీ పూర్వజన్మ వాసనగా వస్తుంది కానీ స్మృతిగా రాదని నిన్ననే మనం చెప్పుకున్నాం. కానీ అనేక ప్రవాహాలు పుట్టి పెరిగి చచ్చి ఎన్నో జరిగిపోయా ఇంకా చాలు. దేవా మమ్ము రక్షించుమా, మిథ్యాసోక్షంబులు చాలు, నిత్య సుఖమిమ్మా అంటూ ప్రార్థించినాను. చాలయ్యా ఈ మిథ్యాసోక్షాలు. ఇంకా ఎన్ని మిథ్యాసోక్షాలు వైపు ఆశ పెట్టించకు, నిత్య సౌక్షాన్ని ఇవ్వు అని అడిగితే నిత్య సౌక్షమే శివుడు, నిత్యానందమే శివానందం, అదే సత్య శివ సుందరానందం. అదే సచ్చిదానందం, ఆ ఆనందమే శివస్వరూపం. అందువలనే శివుడు డాయం బిల్చుక వారినిద్దరిని దగ్గరికి పిలుచుకున్నట్ట. అఖండ జ్ఞాన రూపుంబునున్ వ్యాయామంబు అదృశ్య వస్తువు అమాయాకారమున్ పుష్కర ప్రాయంబున్ విమలంబునైన తన సర్వ వ్యాపక జ్యోతిలో సాయుధ్యం వనగుర్చే. వెంటనే అక్కడ పార్వతీ సమేతంగా కనబడ్డ శివుడు సర్వవ్యాపక మహాజ్యోతిగా కనబడి, అది ఏమిటి అంటే అమాయాకారంట. అమాయకుడు శివుడు, ఆయన అమాయక చక్రవర్తి కదా. అమాయాకారం అంటే మాయ ఏమాత్రము లేనటువంటి మాయాతీతుడైన పరమాత్మ, సర్వవ్యాపకమైనటువంటి తన జ్యోతిర్మయాకృతిలో సాయుధ్యం వన గుర్చే దేవతల కాశ్చర్యంబు సంధిల్లగన్. ఈ విధంగా దేవతలందరూ దర్శిస్తూ ఉండగా తన మహాజ్యోతిలో లీనం చేసుకుని ఆ పార్వతీ సమేతుడై ఆ జ్యోతితో ఈ శివలింగంలో కలిసిపెట్ట మళ్ళీ ఆలింగూడుక క్రమ్మర ఆలింగమునందు గలసి అది మొదలుగా చంద్రాలంకారుడు జగతీ పాలక శ్రీ కళహస్తిపతి అనబరగన్. ఈ విధంగా ఆయనలో వెళ్ళిపోయాడు. ఇక అక్కడ నుంచి ఆయన పేరు శ్రీకాళహస్తీశ్వరుడు. ఇప్పుడు ఆయనలో ఏమున్నాయి, శ్రీ కాళహస్తి, ఈ మూడు ఉన్న ఈశ్వరుడు కానీ శ్రీకాళహస్తీశ్వరుడు. అప్పటి వరకు శివుడి రూపమేమో కానీ ఇప్పటి నుంచి శివుడికి రూపం అంటూ లేదు, ఇదే రూపం. కాళహస్తి లింగంలో ప్రత్యేకమైన ఆకృతి లేదు, ఈ మూడు చిహ్నములే ఉన్నాయి. సరిగ్గా సర్పం వంటి పడగ, ఏనుగు దంతములు, అడుగున సాలెపురుగు చిహ్నం, ఈ మూడు ఉంటాయి. ఈ మూడు చిహ్నములు తనలో ధరించినటువంటి వాడు, భక్తుల్ని తన శరీరంలో కల్పించుకున్నట్టు ఆయన. చూసారా ఎంత విశేషము, భక్తుల్ని తన శరీరంలో కల్పించుకుంటాడు, అదే తన రూపంగా చూపిస్తాడు, అది విశేషం అన్నమాట. శివుడు కారుణ్యాన్ని చెప్తూ ఎంత విశేషమంటే ఆయన చితాభస్మం పూసుకుంటాడట, అంతేకాదు పురుగల మాల వేసుకుంటాడట. ఎందుకయ్యా ఇవన్నీ చేస్తాడంటే భక్తుడు మోక్షం పొందిపోయి ఈ శరీరం వృధా అని అంటాడు. ఎందుకంటే దేహం నేను కాదు అని తెలిసిపోయినప్పుడు దేహం మీద మమకారం పోయింది, వెంటనే దేహాన్ని విడిచిపెట్టి దేవంలోకి లీనమైపోతాడు, ఆనందపడిపోతాడు. కానీ ఆ దేహం శివుడు విడిచిపెట్టట.